41వ అధ్యాయం. సాయి కృపానుగ్రహ దానం. వాంద్రాకి చెందిన అలీ అహమ్మద్ మీద సాయికున్న కృప, డహాణుకి చెందిన బాళాసాహిబ్ దేవ్ మీద సాయి అనుగ్రహం చూపటం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సాయిబాబా కథల్లోని మహిమ ఏమిటంటే, శ్రోతలు గడచిన కథానుసంధానాన్ని లక్ష్యంలో పెట్టుకుని వినటానికి ఎంతో దక్షులుగా ఉంటారు కనుక వాటిని వినమని వారికి ఎలాంటి ఉత్తేజాన్ని కలుగజేయనవసరం లేదు. కథామృత రసధారలను త్రాగటానికి శ్రోతలే సావధానులై ఉన్న చోట శ్రద్ధను పెట్టమని ప్రార్థించవలసిన అవసరమేముంటుంది? వాళ్ల మనసు ఎలాగూ ఏకాగ్రం అయ్యే ఉంది. తమ గురుమహిమను కీర్తించటంతోనూ వినటంతోనూ చిత్తవృత్తి నిర్మలమవుతుంది. ఆయన్ని స్థిరంగా ధ్యానించటంతో పాటు నామస్మరణను కూడా చేస్తుంటే అన్నిటికన్నా శ్రేష్టమైన నవ వసంత సుఖానుభూతిని మన సొంతం చేయగల ఆయన రూపం ప్రకటమవుతుంది. గడిచిన అధ్యాయంలో ఒక వ్రత ఉద్యాపన సర్వ విధులతోనూ యథావిధిగా ముగియటం సాయిబాబా ప్రత్యక్షాగమనంతో పాటు దానిలోని అంతరార్థంతో సహా చెప్పబడింది. అలాగే ఇప్పుడు సాయి యొక్క మట్టి బొమ్మ అకస్మాత్తుగా ఎలా వచ్చిందో, అది సమయానికి ఇచ్చను ఎలా నెరవేర్చిందో వినండి. ఒక హోలీ పండుగ రోజు, "నేనీరోజు వస్తున్నాను, నాకు భోజనం పెట్టు" అని కలలో చెప్పి సాయిబాబా నా మనసులోని కోరికను తీర్చారు. ఈ కథ ఇదివరకే సవిస్తరంగా చెప్పబడింది, కానీ ఆ బొమ్మ సరిగ్గా ఆ సమయానికే ఎలా వచ్చిందో, ఈ చమత్కారం ఎలా జరిగిందో దాన్ని ఈరోజు శ్రద్ధగా వినండి. అలీ మొహమ్మద్ వృత్తాంతానంతా సవివరంగా చెప్పసాగాడు. ఇది అద్భుతమనిపించింది. ఎంతో మనోరంజకమైన ఈ బాబా లీలను అతను చక్కగా వివరించాడు. ఇందులో అలీ అహమ్మద్ హోలీ రోజున మేము మధ్యాహ్నం పూట భోజనానికి కూర్చున్న సమయానికే వచ్చి నన్ను అమలిన హాయిలో ఆనందపరిచాడు. ఇది పూర్వకథకి కొనసాగింపు. ఇప్పుడు శ్రోతలు జాగ్రత్తగా తరువాతి వర్ణనను వినండి. సాయి చరిత్ర పాప పంకిలం నుంచి విముక్తి కలిగించగల పరమ పావన సుధాస్రవంతి. ఈ కథాసుమం మత్తెక్కించే మాధుర్య సౌరభాలతో పొంగి పొరలుతుంది. శ్రోతలు ముందే ఏకాగ్రచిత్తులై ఉన్నారు. వక్త కరుణామయ సాయి చరణకమలాల్లో ఆసక్తుడై ఉన్నాడు. సాయి చరిత్ర లోతైనది. సాయిబాబా మూర్తీభవించిన పరోపకారమే. ఆయన సదా సర్వదా తమ దేహాన్ని పరోపకారం కోసం కష్టపెడతారు. ఆయన స్వయంగా శత్రురహిత స్థితిలో ఉంటూ సంపూర్ణంగా సత్కర్మలు చేయటంలో సదా సర్వదా నిమగ్నమై ఉంటారు. మంచి చెడులనే ఎలాంటి పరిస్థితిలోనూ దేహానికి సంబంధించిన దైహిక కర్మలను వదలరు. మనసుని ప్రేమాతిరేకంతో గురుచరణాల్లో పెడితే అప్పుడు తమ భక్తుల యోగక్షేమాన్ని ఏమాత్రం విసుగు లేకుండా గురువు నడిపిస్తారు. దాన్ని గురుచరణాల్లో ప్రేమతో పెట్టి అత్యుత్తమ అనుభవాన్ని పొంది చూడండి. ఇలాంటి స్థితి కావాలన్నా దొరకదు, కానీ అది గురు భజన చేయటం వల్ల ప్రాప్తిస్తుంది. గొప్ప ప్రయత్నంతో కూడా లభించనిది గురు కృపామృత బలంతో నడిచొస్తుంది. అహంకారంతో చెట్టాపట్టాలేసుకొని సూక్ష్మదృష్టితో ఆయన్ని పరీక్షించాలని వచ్చినవారు కూడా తమ అభిమానాన్ని వదిలేసి అమృత జల్లులు చిలకరించే ఆయన దర్శన సుఖంతో సంతుష్టులై తిరుగుముఖం పట్టారు. భగవంతుని ఐశ్వర్యాలైన యశస్సు, శ్రీ, ఔదార్యం, జ్ఞానం, శాంతి, వైరాగ్యం అనే ఆరు లక్షణాలతో శ్రీ విష్ణువులాగా శ్రీ సాయి కూడా సంపూర్ణంగా ఉన్నారు. ఆహా, మన అదృష్టం ఎంత గొప్పది! దానివల్ల విశ్వానికి చైతన్యం ఇచ్చే అంటే సాక్షాత్తు పరమేశ్వరుడైన సాయి అర్చన, పూజ, భజనలు చేయకుండానే మనకు దర్శనమిచ్చారు. దేవుడు భక్తి వద్దనే ఉంటాడంటారు జనులు. మన వద్ద అసలు భక్తి సౌరభమే లేదు. కానీ సాయి చాలా గొప్పవారు. దీనుల పట్ల ఆయన వాత్సల్య పసిడికాంతుల కారుణ్యంతో ఉంటారు. సరే, దీనికి సంబంధించిన కథను అలీ మహమ్మదే చెప్తాడు. శ్రోతలు దీన్ని పూర్తిగా వింటే వారికి సాయి కమనీయ లీల ఎంత కఠినమో, ఆయన ఎంత అపార శక్తిమంతులో తెలుస్తుంది. ఓ రోజు ముంబైలో ఓ వీధిలో మీద వెళ్తున్నప్పుడు నాకు ముద్దులొలికే అందమైన చిత్రాలను, బొమ్మలను అమ్మే ఓ వ్యాపారి కనిపించాడు. సత్పురుషులు, మహాత్ములు, అవలీయాల అందమైన చిత్రాలు చూడగానే అవి ఏ మహాత్ములకు చెందినవో చూడాలని అనిపించింది. అందుకని వాటిని విడివిడిగా చూస్తున్నప్పుడు ఈ సాయి బొమ్మ నాకెంతో నచ్చింది. అక్కడున్న వాటన్నిటికన్నా మిన్నగా అది కాంతి జలపాతాలు వర్షిస్తూ సమ్మోహనకరంగా ఉంది. నా ఆరాధ్య దైవం కూడా అదే. అసలే మనసులో సాయి మీద ఉప్పొంగే ప్రేమ. అందులోనూ ఆయన మూర్తిని కూడా నా ఎదుట స్పష్టంగా చూసి అది కొనాలని నా మనస్సు ఉవ్విళ్ళూరింది. దాని వెల చెల్లించాను. అప్పుడు ఆ బొమ్మని ఇంటికి తెచ్చి దాన్ని గోడకి తగిలించాను. బాబాపై నాకు ఎంతో ప్రేమ ఉండటం వల్ల ప్రతిరోజు నేను ఆనందంతో ఆయన్ని దర్శించుకునేవాణ్ణి. నేను మీకు ఈ బొమ్మను తెచ్చివ్వటానికి 3 నెలల ముందు నా ఆరోగ్యం బాగా లేకపోవటం వల్ల నేనే నా బావమరిది దగ్గర వాళ్ళింట్లోనే ఉన్నాను. నా బావమరిది పేరు నూర్ మహమ్మద్ పీర్భాయ్. నా కాలువాపు వల్ల నాకు శస్త్రచికిత్స జరిగింది. అలా తీవ్ర అనారోగ్యంతో 3 నెలలు నేను అతని వద్దే ఉండిపోయాను. ఈ 3 నెలల్లో మా ఇంట్లో ఎవ్వరూ లేకుండా అయ్యింది. ప్రసిద్ధి చెందిన బాబా అబ్దుల్ రెహమాన్ మౌలానా సాబ్ మొహమ్మద్ హుసేన్, సాయిబాబా, తాజుద్దీన్ బాబాల చిత్రాలు మాత్రం ఆ ఇంటిని వదల్లేదు. వీరందరితో పాటు ఇతరుల మనోహరమైన ఛాయాచిత్రాలు మా ఇంట్లో గోడకి ఉండేవి. కానీ వాటిని కూడా కాలచక్రం వదల్లేదు. ఓ పక్కన నా పరిస్థితి ఇలా ఉంటే మరోపక్క ఆ చిత్రాలకి శని ఎందుకు పట్టింది? వస్తువు ఉత్పన్నం అయిందంటే అది నాశనాన్ని తప్పించుకోలేదని నా మనసు కనిపించింది. సరే, పరిస్థితి అలా ఉండగా అందులోంచి సాయిబాబా చిత్రమే ఎలా ఎందుకు తప్పించుకుందో ఇప్పటి వరకు నాకెవ్వరూ చెప్పలేకపోయారు. ఈ విషయంలో సమూల కథను వింటే మీకు విస్మయం కలుగుతుంది. సాయికి సకల చరాచర వస్తువులతో ఉన్న ఏకాత్మత, తర్కానికందని కుశలత మీకు తెలుస్తుంది. ప్రచారనామం కల థారియా అనే సంతు బాబా అబ్దుల్ రెహమాన్ గారి ఓ చిన్న చిత్రం మహమ్మద్ హుసేన్ వద్ద ఉంది. ఆయన ఆ చిత్ర ప్రతికృతిని నాకిచ్చి ఎన్నో సంవత్సరాలైంది. నా బావమరిది అబ్దుల్ రెహమాన్ బాబా అనియూయి కనుక ఆ ప్రతికృతిని నేను ఆయనకిచ్చాను. అది అతని వద్దే అతని టేబుల్ సొరుగులో అలా 8 సంవత్సరాలు పడి ఉంది. ఒకసారి సహజంగా అది అకస్మాత్తుగా అతని కంటపడినప్పుడు అతను ముంబైలో ఫోటోగ్రాఫర్ దుకాణానికి వెళ్ళి బాబా అబ్దుల్ ఫోటోని నిలువెత్తు అందమైన చిత్రంగా చేయించాడు. దాన్ని అబ్దుల్ బాబాకి సమర్పిస్తే ఆయన సంతోషిస్తారని అతని మనసులో కోరిక చెలరేగింది. ఆ నిలువెత్తు చిత్రానికి మరిన్ని కాపీలు తీయించి వాటిని అతను తన మిత్రులకు పంచాడు. వాటిల్లో ఒక కాపీ నాకిచ్చాడు. దాన్ని నేను ఇంట్లో గోడకి తగిలించాను. తరువాత ఒకసారి అబ్దుల్ రెహమాన్ దర్బారు నిండుగా ఉన్నప్పుడు నా బావమరిది నూర్ మహమ్మద్ ఆ అందమైన చిత్రాన్ని ఆయనకి పూజ్యభావంతో సమర్పించబోయాడు. ఆ చిత్రాన్ని చూడగానే అతని కోరికను తెలుసుకున్న అబ్దుల్ రెహమాన్ ఎంతో కోపంతో మండిపడి అతన్ని కొట్టడానికి లేచారు. అతన్ని అవమానించి అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. దాంతో నూర్ మహమ్మద్ మనసుని విషాదం అలుముకుంది. అతన్ని విచారపు కారు చీకటి ఆవరించింది. తరువాత ఎంతో దీనంగా, ఉదాసీనంగా, నిరాశ నిండిన మనసుతో, డబ్బుకి డబ్బు పోయింది, గురుకృప కూడా గాలికి ఎగిరిపోయింది, ఇప్పటి వరకు గురుకృపని సంపాదించాను కానీ ఇప్పుడు ఆయనకు కోపం తెప్పించాను అని భీతియుక్త అంతఃకరణతో ఆ చిత్రాలను నీటిలో పడేయటం మొదలుపెట్టాడు. ఇక ఈ మహాత్ముల చిత్రపటాలు ఇంట్లో ఎంత మాత్రమూ ఉంచకూడదు, వీటి వల్లే నేను గురుప్రేమను కోల్పోయాను, ఊరికే ఈ అనవసరమైన పనులు చేయటం ఎందుకు, ఈ చిత్రాల వల్ల నా గురువు కోపగించారు, నాకు అన్ని రకాలుగా నష్టం కలిగింది, వాటితో నాకు ప్రయోజనమేమిటి, ఇది కూడా ఒకలాంటి విగ్రహారాధనే, అది నా గురువుకి నచ్చదు, ఆయనకి కోపం కలిగించే ఈ బొమ్మలని నేనెందుకు పెట్టుకోవాలి, ఈ చిత్రాల కోసం చాలా డబ్బు ఖర్చయింది, కానీ వీటినిప్పుడు నీళ్లలో వదలటం తప్ప మరో మార్గం లేదు. తరువాత మా బావమరిది ఆ చిత్రాన్ని ఎవరడిగినా ఇవ్వకుండా తాను స్వయంగా నీళ్లలో పడేయటానికి రేవుకి వెళ్ళిపోయాడు. అతను అపోలో రేవుకు వెళ్ళి బాడుగకు ఓ నావను తీసుకుని పోగలిగినంత దూరం లోపలికి వెళ్ళిపోయి ఆ చిత్రాన్ని సాగర గర్భంలో ముంచేశాడు. అప్పుడతను అంతటితో ఆగక వాంద్రాకి వచ్చి అక్కడా అదే పని మొదలుపెట్టాడు. మిత్రులకి, ఆప్తులకి, అందరికీ విన్నవించి తానిచ్చిన ఫోటోలను తిరిగి తీసుకున్నాడు. వారితో ఇలా అన్నాడు, బాబా అబ్దుల్ కోపగించారు, మీ దగ్గరున్న ఫోటోలు నాకు తిరిగి ఇచ్చేయండి, ఆ ఫోటోలని నీళ్లల్లో వేసేయాలి. నా దగ్గర నుంచి కూడా తానిచ్చిన కాపీ తీసుకున్నాడు. నా సోదర సోదరీలకు ఇచ్చినవి కూడా హస్తగతం చేసుకున్నాడు. ఆ ప్రకారంగా మొత్తం 6 కాపీలను తీసేసుకున్నాడు. ఆ 6 చిత్రాలను తీసుకుని వాంద్రానగర సముద్ర తీరానికి కోపంగా వెళ్ళిపోయాడు. ఓ బెస్తవాణ్ణి పిలిపించి ఆ చిత్రాలనన్నిటినీ అతనికిచ్చి సముద్ర జలంలో పారేయించాడు. నేను కూడా అప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ అతనింట్లో ఉన్నాను. నాకు కూడా అతను అదే ఉపదేశించాడు, ఈ పటాలతో కష్టాలొస్తాయి, ఇవన్నీ చుట్ట చుట్టి వీటన్నిటినీ నువ్వు సముద్రంలో పడేసినప్పుడే నీ రోగం నిశ్చయంగా తగ్గిపోతుంది. అది విని నేను కూడా నా గుమాస్తాన్ని పిలిపించి అతని చేతికి నా ఇంటి తాళం చెవి ఇచ్చి మహాత్ముల చిత్రపటాలనన్నిటినీ తెప్పించి నా బావమరిదికి ఆ పనిని అప్పగించాను. అతను తన తోటమాలిని పిలిపించి వాటిని అతనితో వెంటనే చింబాయి దేవాలయం దగ్గరున్న సముద్ర జలంలో పడేయించాడు. తరువాత 2 నెలలు గడిచి నా ఆరోగ్యం కుదుట పడిన తరువాత నేను మా ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు నాకెంతో ఆశ్చర్యం కలిగింది. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. మీకు నేనిచ్చిన చిత్రం మునుపటిలాగానే తలుపుకి ఎదురుగా గోడకి అలాగే వేలాడుతుండటం చూసి నా మనసుకెంతో విస్మయం అనిపించింది. ఆ రోజు నా గుమాస్తా చిత్రాలన్నీ తెచ్చాడు, మరి ఈ చిత్రపటం ఇక్కడ ఎలా ఉండిపోయింది? త్వర త్వరగా నేను దాన్ని తీసి అలమారాలో దాచిపెట్టాను. ఇది నా బావమరిది దృష్టిలో పడితే అతను దీన్ని వెంటనే నీళ్లల్లో ముంచటానికి తీసుకుపోతాడన్న భయం కలిగింది నా మనసుకి. కానీ ఈ చిత్రపటాన్ని నేను మా ఇంట్లో పెట్టలేను, ఎందుకంటే దాన్ని ఒకవేళ నా బావమరిది చూస్తే అతను స్వయంగా తీసుకెళ్ళి నీళ్ల పాలు చేస్తాడు. అలా అని దాన్ని ఎవరో భక్తులు కాని వారికి నిస్సందేహంగా ఇవ్వలేను, అది నాకు సమంజసం అనిపించలేదు. అలా బాగా ఆలోచించకుండా దాన్ని ఎవరికైనా ఇచ్చేస్తే, దానికి చక్కగా పూజోపచారాలు జరగకపోతే మనసుకి నిరంతర అస్వస్థత కలుగుతుంది అన్న చింత మనసుని తొలుస్తూ ఎంతో కాలం అలా ఉండిపోయింది. దానికి సురక్షితంగా ఉండే యోగ్యమైన ప్రదేశం చూడాలి. తమ ఇంట్లో దాన్ని చక్కగా పెట్టుకునే వారికి దాన్ని అప్పగించాలి అని మనసుకి విచారం పట్టుకున్నప్పుడు సాయిబాబానే మనసుకి చక్కని ఆలోచనను స్ఫురింపచేశారు. ఇప్పుడు మౌలానా దర్బారుకి పోయి ఈ సంగతి ఇస్ముకి చెప్పాలని నేను తొందర తొందరగా పీర్ మౌలానా దర్బారుకెళ్ళాను. ముజావర్ ఇస్ముకి ఈ వృత్తాంతాన్ని ఏకాంతంలో ఎంతో ఆదరంతో చెప్పాను. మేమిద్దరం మీ దగ్గర మాత్రమే ఇది సురక్షితంగా ఉంటుందని నిర్ణయించుకున్నాం. ఆ రోజునే మేమిద్దరం మనసులో నిశ్చయించుకుని ఈ సాయి సమర్థుల చిత్రపటాన్ని మీ దగ్గరే ఉంచాలని, స్వయంగా మీకే అర్పించాలని, అప్పుడే అది సురక్షితమైన చోటులో ఉంటుంది అని చేసుకున్న ఆ నిశ్చయాన్ని అనుసరించి ఆ మూర్తిని మేము మీకు ఆదరపూర్వకంగా ఇచ్చాం. ఆ రోజు మీరు భోజనం చేయబోతున్నారని నేను అలాగే తిరిగి వచ్చేశాను. ఈ సుదీర్ఘమైన కథను వినటానికి అప్పుడు మీకు సమయం లేదు. తరువాత సావకాశంగా దాన్ని మీకు చెబుదామన్న ఆలోచన మనసులో పెట్టుకునే నేను తిరిగి వచ్చేశాను. ఇవాళ రేపు అనుకుంటూ అనుకుంటూ 9 ఏళ్ళు గడిచిపోయాక మనం ఈరోజు ఒకరినొకరం కలుసుకోగలిగాం. అందువల్ల ఈ కథ అంతా గుర్తొచ్చింది. మీరు కూడా మీ వింత కలను చెప్పారు. ఈ అపూర్వ కథతో దీనికి సంబంధం కలిసింది. నిజంగా బాబా లీల అద్భుతం కదూ. సాయి తమ ప్రేమిక భక్తులతో ప్రేమపూర్వకంగా ఎలా వ్యవహరిస్తారన్న దానికి సంబంధించిన మరో కథను ప్రశాంత చిత్తంతో వినండి. పారమార్థికంపై నిజమైన ప్రేమ ఉండేవారి మీద బాబాకి ఎంతో ప్రేమ. వారి ఇబ్బందులను తొలగించి ఆయన వారికి స్వానందాన్ని ప్రాప్తింపచేసేవారు. దీని గురించి బాలాసాహెబ్ దేవికి సంబంధించిన ఒక మధురమైన అనుభవం ఉంది. బాబా అతను పట్టిన ఒక శపథాన్ని పూర్ణం చేసి అతని మనసులోని వాంఛితాన్ని నెరవేర్చారు. అతనిలోని భక్తిని తీవ్రతరం చేశారు. పగటిపూట ఉదర నిర్వహణ చేసుకోవటానికి ఉద్యోగం చేయటం తప్ప మరో గత్యంతరం లేదు. కానీ కనీసం రాత్రిపూటైనా పారమార్థిక సాధన చేద్దామంటే అందులో అవాంతరాలు ఎందుకు రావాలి? జ్ఞానేశ్వరిని ప్రతిరోజు చదవాలని అతనికి ఎన్ని రోజుల నుండో మహా కోరిక. కానీ ఏదో ఒక అవాంతరం వచ్చి అతని చేత ఆ పని కాలేదు. భగవద్గీతను రోజు ఒక అధ్యాయం చొప్పున నియమంగా చదివినట్లు అలా జ్ఞానేశ్వరి నియమం అవాంతరం లేకుండా అవటం జరగలేదు. ఇతర గ్రంథాలు చేతికి దొరికితే అవి చదవటం బాగానే జరిగేది. కానీ జ్ఞానేశ్వరిని నియమంగా చదవాలన్న కోరిక మాత్రం ఎందుకోగాని తీరలేదు. అప్పుడొకసారి 3 నెలల పాటు సెలవు పెట్టి దేవ్ షిరిడీ వెళ్ళాడు. అక్కడ్నుంచి పౌండ్లో ఉన్న తన ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళాడు. అక్కడ కూడా ఇతర పనులు అయ్యాయి. నియమంగా వేరే గ్రంథాలు చదివేశాడు. కానీ జ్ఞానేశ్వరి కోరిక మాత్రం తీరనే లేదు. దానికింకా సమయం వచ్చినట్లు లేదు. జ్ఞానేశ్వరి చేతిలోకి తీసుకోగానే ఏదో ఒక సందేహం మనసులో తలెత్తేది. దానివల్ల పఠనం పైపైనే జరిగేది. హృదయంలో ప్రేమ దివ్యలు వెలిగేవి కావు. మనసులో తపనతో చేసుకున్న నిశ్చయం సిద్ధించేది కాదు. ప్రతిరోజు నియమంగా 5 ఓవీలు చదవటం కూడా పడేది కాదు. కనీసం 5 ఓవీలైనా ప్రతిరోజు చదవాలని మనసులో గట్టిగా నిశ్చయం చేసుకున్నాడు. కానీ అది కూడా అతను ఉల్లాసంతో నియమంగా చేయలేకపోయాడు. అందుకని సాయి ప్రేమతో చదువు అని చెప్తేనే ఏ గందరగోళమూ లేకుండా ఆ పని మొదలుపెట్టాలని నిశ్చయించుకున్నాడు. సాయి చరణాల్లో అచంచల విశ్వాసం ఉంది దేవికి. ఆయన ఆజ్ఞాపించినప్పుడే జ్ఞానేశ్వరి చదువుతాను అని ఊరుకున్నాడు దేవ్. సరే, అప్పుడు మహోదయ పర్వం, వ్యతిపాత యోగం, పుష్యమాసం, అమావాస్య తిథి కలిసి రావటం. ఆ కాలంలో పుణ్యమైన పనులు చేస్తే అధిక ఫలం లభిస్తుంది. ఆ మహోదయ పర్వం వచ్చాక క్రీస్తుశకం 1914వ సంవత్సరం ఫిబ్రవరి నెల వచ్చింది. అక్కచెల్లెళ్ళు మొదలైన వారినందరినీ తీసుకుని గురుపూజ చూడాలన్న కుతూహలంతో దేవ్ షిరిడీ వచ్చాడు. అక్కడ బాపూసాహెబ్ జోగ్ అతన్ని, ఏమైంది, మీరు ప్రతిరోజు జ్ఞానేశ్వరి ఎందుకు చదవటం లేదు అని అడిగాడు. దానికి దేవ్ ఏమని సమాధానమిచ్చాడో వినండి. జ్ఞానేశ్వరి చదవాలని నాకు ఎంతో కోరిక ఉంది, కానీ అది కుదరటం లేదు. బాబా చదవమని చెప్పినప్పుడే నేనది చదువుతాను. దానికి జోగ్ ఓ ఉపాయం చెప్పాడు. జ్ఞానేశ్వరి గ్రంథాన్ని తెచ్చి సాయిబాబా చేతికిచ్చి, దాన్నాయన మీకు తిరిగి ఇచ్చినప్పుడు మీరు చదవండి. అందుకు దేవ్, నాకు ఏ ఉపాయమూ అవసరం లేదు, బాబాకి నా మనసు తెలుసు. అలాంటప్పుడు ఆయన నా మనసులోని కోరికను ఎందుకు తీర్చరు, చదవమని స్పష్టంగా ఎందుకు చెప్పరు అన్నాడు. తరువాత సాయి సమర్థుల దర్శనం చేసుకుంటున్నప్పుడు దేవ్ ఆయనకి ఒక రూపాయి సమర్పించాడు. దానికి బాబా ఇలా అన్నారు, ఒకటే ఇచ్చావేంటి, 20 ఇవ్వు. అదేవిధంగా దేవ్ 20 రూపాయలు తెచ్చిచ్చాడు. తరువాత ఆ రాత్రి దేవ్ని బాలక్రామ్ మాన్కర్ కలిసినప్పుడు, దేవ్ అతను సాయి కృపని ఎలా పొందాడు మొదలైన పాత విషయాలు అడిగాడు. అందుకు బాలక్రామ్, రేపు హారతైపోయాక అదంతా నేను నీకు చెప్తాను అని మాటిచ్చాడు. దేవ్ సరే అన్నాడు. మర్నాడు దేవ్ దర్శనానికి మసీదుకి వెళ్ళినప్పుడు బాబా అతన్ని 20 రూపాయలు అడిగాడు. దేవ్ ఆయనకి వాటిని మనస్ఫూర్తిగా సమర్పించాడు. అక్కడ భక్తుల రద్దీని చూసి దేవ్ ఓ పక్కగా కూచుండిపోయాడు. అప్పుడు బాబా, వాడి రద్దీలో ఎక్కడికి పోయి కూర్చున్నాడ్రా అని అడిగారు. అప్పుడు దేవ్, బాబా నేను ఇక్కడే ఉన్నాను కదా అని సమాధానమిచ్చాడు. అప్పుడు బాబా, నువ్వు నాకు 7 రూపాయలే ఎందుకు ఇచ్చావు అన్నారు. దేవ్, 20 ఇచ్చాను కదా అన్నాడు. బాబా, డబ్బెవరిది అన్నారు. అందుకు, మీవే బాబా అన్నాడు. తర్వాత బాబా, మరి నువ్వు నాకు దూరంగా పారిపోయావెందుకు, రా ఇక్కడికి, ఇలా దగ్గరగా రా, హాయిగా నా దగ్గర కూర్చో అన్నారు. ఆ ఆజ్ఞననుసరించి దేవ్ మనస్ఫూర్తిగా అక్కడకు వెళ్ళి ఆయనకు దగ్గరగా కూర్చున్నాడు. తరువాత నిత్య నియమానుసారం హారతి జరిగింది. భక్తులు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు. బాలక్రామ్ని కలిశాక దేవ్ అతన్ని తన పాత ప్రశ్నను అడగటం మళ్లీ మొదలుపెట్టాడు. అతని జీవితంలో జరిగిన పాత సంఘటనలను గురించి అడిగాడు. మాన్కర్ అతనికి మొదట్నుంచి చెప్పుకొచ్చాడు. అప్పుడు దేవ్ అతనితో, బాబా నిన్ను సాధన వైపు ఎలా లాక్కొచ్చారు, బ్రహ్మచింతన ఎలా చేయాలో అర్థమయ్యేలా చెప్పారా, నా కుతూహలాన్ని తీర్చవా అన్నాడు. దేవ్ విన్నపాన్ని విని అతని జిజ్ఞాసను తీర్చటానికి బాలక్రామ్ సమాధానం ఇవ్వటం మొదలుపెట్టగానే దేవ్ కోసం బాబా కబురు పెట్టారు. సాయిబాబా ఎంత చిలిపివారో చూడండి. ఆయన దేవ్ని పిలవమని చంద్రుని పంపించారు. దేవ్ కూడా ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా శ్రీ సాయిని కలిసేందుకొచ్చాడు. అప్పుడు సాయంత్రం 4 గంటలైంది. మసీదు చుట్టూ ఉన్న ప్రాంగణం గోడ మీద రెండు చేతులు పెట్టుకొని నిలబడి ఉన్న శ్రీసాయి దేవ్కి ముందు కనిపించారు. ఆయన దగ్గరకు వెళ్ళి దేవ్ నమస్కరించాడు. బాబా అతన్ని, అక్కడ ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నట్టున్నావు, ఏమిటి అని అడిగారు. దేవ్ సమాధానమిచ్చాడు, కాకాసాహెబ్ దీక్షిత్ మేడ మీద బాలక్రామ్తో మీ కీర్తినే వింటున్నాను అన్నాడు. అప్పుడు బాబా దేవ్ని 25 రూపాయలు తెమ్మని ఆజ్ఞాపించారు. దేవ్ వెంటనే వాటిని తెచ్చిచ్చాడు. ఎంత తెచ్చావు అని బాబా అడిగారు. దేవ్, 25 తెచ్చాను అన్నాడు. ఇట్రా ఇక్కడ కూర్చో అన్నారు బాబా. అప్పుడు బాబాతో పాటు దేవ్ మసీదులోకి వెళ్ళాడు. బాబా స్తంభం దగ్గర కూర్చున్నారు. మసీదులో అప్పుడు వేరే ఎవ్వరూ లేరు. బాబా, నాకు తెలియకుండా నువ్వు నా చింకి గుడ్డలు, చినిగిన పాత బట్టల పొడుగ్గా వెడల్పు తక్కువగా ఉన్న ముక్కలు, దొంగతనం చేశావు, నాకు చింకి గుడ్డల గురించి తెలీదు అని ఒట్టేసి చెప్పాడు దేవ్. దానికి బాబా, ఇక్కడెక్కడో ఉంటాయి వెతుకు అన్నారు. ఇక్కడ చింకి గుడ్డలు ఎక్కడున్నాయి అన్నాడు దేవ్. అలాగే బాబా లేచి ఇలా అన్నారు, వెతుకు, దొంగబుద్ధి చాలా చెడ్డది, ఎవరో కుర్రాళ్ళు తీసుకెళ్ళి ఉంటారు, చూడు చూడు అవి ఇక్కడే ఉండాలి. అది విని దేవ్ ఇంకా వెతికాడు, అయినా అతనికి అవి కనిపించలేదు. అప్పుడు మొహన్ చిట్లించి అటూ ఇటూ చూసి దేవ్ వైపు కోపంగా చూస్తూ సాయి అతనిపై మండిపడి ఇలా అన్నారు, నువ్వే దొంగవి, నువ్వు తప్ప ఇప్పుడు ఇక్కడికి చింకిబట్టలు కొట్టేయటానికి ఎవరొస్తారు? నువ్వే దొంగవనుకుంటున్నా, ఇక్కడకు నువ్వు దొంగతనానికే వచ్చావా? నల్ల జుట్టు నెరిసిపోయినా కానీ నీ బుద్ధి కొంచెం కూడా మారలేదు. నిన్ను నేను గొడ్డలతో నరుకుతా, నిన్ను నరికి చంపేస్తాను. నా చేతి నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను. నువ్వెక్కడికి పోతే అక్కడికొచ్చి నిన్ను నేను చంపేస్తాను. ఇంటి నుంచి షిరిడీకి వచ్చింది ఇక్కడ దొంగతనం చేయటానికా? ఇదిగో తీసుకో నీ డబ్బు, నా చింకిబట్టలు తెచ్చివ్వు. సాయిబాబా క్రోధంతో కందిపోయారు. అమ్మలక్కల బూతులు తిట్టారు, తిట్లు శాపనార్థాలు పెట్టారు, కోపంతో మండిపడ్డారు. ఈ ప్రకారంగా సాయిబాబా కోపించటం చూసి దేవ్ ఆసక్తిగా ఆయన వైపు చూస్తూ దిగ్భ్రాంతితో మౌనంగా నిలబడిపోయాడు. బాబా దగ్గర దేవ్ ఒక్కడే ఉన్నాడు. అతనికిలా అనిపించింది, ఇప్పుడు నా మీద మరణమే విరుచుకుపడుతోంది, బహుశా ఇది బాబా విశ్వరూప దర్శనమేమో. ఈ ఆలోచన రాగానే అతని మనసుకి హాయిగా ఆనందంగా అనిపించింది. బాబా ఇప్పుడు చేతిలోకి సట్కా తీసుకుని కోపంతో నన్ను కొడతారా? ఒంటరిగా నేను ఈయన చేతికి చిక్కాను, సరే ఆయనకిష్టం వచ్చినట్లు చేసుకొని, కానీ దేవుకి చింకిబట్టల్లోని రహస్యం ఏమిటో అర్థం కాలేదు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బాబా అనగానే అతను మసీదు మెట్ల పక్కకు తప్పుకున్నాడు. చింకిబట్టలు అన్న దానిలోని నిగూఢమైన భావాన్ని దేవు తెలుసుకోలేకపోయినట్లే నేను కూడా దాన్ని తెలుసుకోగల సమర్థుణ్ణి కాదు. సాయి కృప కలిగితే నేను దాన్ని శ్రోతలకు నివేదిస్తాను. తరువాత ఓ 12 నిమిషాలయ్యాక దేవ్ బాబా దగ్గరకొచ్చాడు. తిట్లు శాపనార్థాలు నడుస్తూనే ఉన్నాయి. బాబా ఇలా అన్నారు, పైకెందుకొస్తున్నావు? వెళ్ళు, బాడాకి వెళ్ళిపో. దేవ్ ఆజ్ఞను శిరసావహించి ఆయన పాదాలు స్పృశించి వాడాకి తిరిగి వెళ్ళిపోయాడు. జరిగిన వృత్తాంతానంతా యథాతథంగా జోగుకి, బాలక్రామ్కి సవిస్తరంగా వర్ణించి చెప్పాడు. తరువాత సుమారు ఓ అరగంటకి తిట్లు శాపనార్థాల స్థాయి పెరిగిపోయింది. తరువాత 4-5 గంటలకి బాబాయే భక్తుల్ని పిలవసాగారు. దేవు కూడా అప్పుడక్కడికొచ్చాడు. ఇతరులందరితో పాటు వెళ్ళి కూర్చున్నాడు. సాయిబాబా, ముసలాడి మనసు నొచ్చుకున్నట్లుంది. బాబా నన్ను ఎంతగానో శాపనార్థాలు పెట్టారు, అసలు చింకిబట్టల విలువెంత అని అతను అనుకుంటాడేమో, కానీ చింకిబట్టలు దొంగతనం చేశాడు కనుక అంతకంటే నాకు వేరే దారి లేకపోయింది, అందుకే తిట్టకుండా ఉండలేకపోయాను. సరే, అల్లాయే అన్నీ చూస్తాడు, అతన్ని బాగు చేస్తాడు. తరువాత క్షమాస్వభావం గల సాయి దేవుతో, ఓ అన్నా, దక్షిణిస్తావా అన్నారు. దేవ్, ఎంత తీసుకురాను అన్నాడు. బాబా, వెంటనే 12 తీసుకురా అన్నారు. దేవ్ దగ్గర నోట్లే ఉన్నాయి, చిల్లర దొరకలేదని అతను బాబాతో ఆ మాటే చెప్పాడు. అప్పుడు బాబా, ఉండనీలే, నాకొద్దు, పొద్దున్న నువ్వు నాకు 2 సార్లు ఇచ్చావు, నాకది గుర్తులేదు అన్నారు. అయినా దేవ్ రూపాయి నాణాలు సంపాదించి వాటిని బాబాకిచ్చాడు. అలాగే బాబా పాదాలకి నమస్కరించాడు. అప్పుడు బాబా పెదవుల నుంచి జాలువారిన సుధారస వాహినిని వినండి. ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఏం లేదు అని దేవ్ అనగానే బాబా దేవ్ని ఆజ్ఞాపించారు, నియమంగా గ్రంథపారాయణ చెయ్యి, వాడాకి వెళ్ళి కూచుని నిత్యము నియమంగా పారాయణ చెయ్యి, చదివేటప్పుడు మిగతా వాళ్ళకి భక్తిభావంతో దాని అర్థాన్ని కూడా చెప్పాలి. పట్టు జరీ శాలువాను నీకివ్వటానికి నేను కూచుని ఉండగా చింకిపీలికలను దొంగిలించటానికి నువ్వెందుకు పోతున్నావు? దొంగతనం చేసే ఈ అలవాటు నీకెందుకురా? సరే, గ్రంథాన్ని చదవమన్న సాయి నోటి నుంచి వచ్చిన మాటలను విని దేవ్ మనసుకి అందులోని అంతరార్థం తెలిసి అతనెంతో సంతోషించాడు. బాబా ఆజ్ఞను ప్రమాణంగా భావించి ఆ రోజు నుంచి జ్ఞానేశ్వరి నిత్యము చదవటాన్ని, ఇతరులకు ప్రవచించటాన్ని ప్రారంభించాడు. దేవ్ మనసులో ఇలా అనుకున్నాడు. ఇప్పుడు మనసులో అనుకున్నట్లు ఆజ్ఞ లభించింది. మనసులో చేసుకున్న ప్రతిజ్ఞ గురించిన చింత తొలగిపోయింది. ఇక నుంచి తరువాత జ్ఞానేశ్వరి పఠన నియమంగా జరుగుతుంది. ఇప్పుడు నా గురువు అనుమతి లభించింది. నా మీద జ్ఞానేశ్వరుడు ప్రసన్నుడైనాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు నియమపూర్వకంగా చదువుతాను. నా మనసుకి నిశ్చయం కలుగుతోంది. పైగా సాయిబాబా అనుమతి కూడా లభించింది. ఆయన ఆజ్ఞా ప్రభావం వల్ల గ్రంథపారాయణ నా చేత ఏ అవాంతరమూ లేకుండా పూర్తవుతుంది. బాబాకి సాష్టాంగం చేసి, నేను అనన్యంగా మీకు శరణు వచ్చాను, మీ బిడ్డని మీ ఒడిలోకి తీసుకోండి, నా చేత చదివించండి, చింకిపీలికలు అంటే ఏమిటో తెలిసింది అన్నాడు. బాలక్రామ్ని ఏమడిగానో అదే చింకిపీలికలు. అది బాబాకి నచ్చలేదు, కనుకే ఆయన కోపించారు. నిన్ను సాధన వైపు ఎలా తిప్పారు, పరబ్రహ్మని ధ్యానించటం ఎలా నేర్పారు అని బాలక్రామ్ని నేనడగటం బాబాకి నచ్చలేదు. ప్రతి ప్రశ్నకి సమాధానమివ్వటానికి స్వయంగా ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు ఇతరులను అడగటమెందుకు? అందుకే నన్ను ఎంతో బాధా కొలిమిలో కాల్చారు. బాధ పెట్టటమన్న మాట ఎంతో పెద్ద మాట. భక్తులపై ప్రేమ నిరంతరం పొంగిపొర్లుతుండేవారికి భక్తులను బాధ పెట్టటమనేది స్వప్నంలో కూడా జరగదు. కనుక బాధ అన్న మాట యోగ్యం కాదు. బాబా నన్ను శిక్షించలేదు, నాకిలా శిక్షణ ఇచ్చారు. మీ మనసులో ఉద్భవించే వాటిని నేను స్వయంగా నెరవేర్చవలసి ఉంటుంది. ఇతరుల నుంచి దోచుకున్నది మీకు పనికిరాదు. సాయిబాబా బాహ్యానికి కోపించినట్లు కనిపించినప్పటికీ లోపల ఆయన సదా ఆనందంగానే ఉంటారు. బాహ్యానికి ఆయన క్రోధంతో ఉన్నట్లు అగుపించినా ఆయన మనసులో సదా సంతుష్టులై ఉంటారు. బాహ్యానికి క్రోధాన్ని లౌకిక పద్ధతిలో ఆవిష్కరిస్తూ లోపల పరమానందంతో గొప్పగా ఉండే ఆ సాయి లీలల వైభవాన్ని వర్ణించటం ఎంతో అదృష్టం. తమ హితాన్ని సాధించుకోవాలని మనసులో తీవ్ర ఇచ్ఛ ఉన్నవారి దృష్టి తమ హితాన్ని సాధించటంలో తత్పరమై ఉండటం వల్ల తిట్లంటే వారి పాలిట పూల వర్షమే. చెవులకి కఠినమైన బాబా పలికిన శబ్దాలని విని దేవ్ మనసు చలించలేదు. అతని మనసులో ప్రేమ అనే వరదలు పొంగటం వల్ల అతనికి ఆయన శబ్దాలు పూలతో కొట్టినట్లు అనిపించింది. ఆవు పొదుగు పాలతో నిండి ఉన్నప్పటికీ దానిలోని పాలు అదృష్టవంతులకే దొరుకుతాయి. పొదుగు వద్దే గోమార్లు, చిన్న కీటకం ఉంటాయి, కానీ వాటి అదృష్టంలో ఉండేది రక్తమే. కప్ప కమలం మీదే ఉంటుంది, కానీ పైనుంచి కమలంలోని మధువును భ్రమరం దోచుకుంటుంది. దురదృష్టవంతమైన కప్పకి బురదే లభిస్తుంది. భ్రమరం అదృష్టానికి అంతుండదు. సాయిబాబా అంటారు, మీరు అదృష్టవంతులు, మనం ఒకరినొకరం కలిసాం, మీకు కావలసినవన్నీ అడిగి మీ సందేహాలకు సమాధానాలు పొందండి. దేవ్ ఇలా అనుకున్నాడు, నా పారాయణ విషయంలో నేను మొండిగా ఉండి బాబా దాన్ని చదువు అని అనేంతవరకు నేను జ్ఞానేశ్వరిని తెరవనేలేదు, కానీ దాన్ని బాబా అనాయాసంగా నెరవేర్చారు. తల్లి బిడ్డ ముద్దుని ఎలా తీరుస్తుందో, తన బిడ్డ కోరికను ఎలా నెరవేరుస్తుందో ఈ మధుర అనుభవానికి భక్తి జోడించబడిన కథ ఇది. దేవ్ ఇలా అన్నాడు, బాబా చదువు అని ఊరుకోలేదు. సంవత్సరం గడవకముందే ఆయన స్వప్నంలో నాకు దర్శనమిచ్చి నన్ను కుశల ప్రశ్నలడిగారు. అది వినండి. క్రీస్తుశకము 1914 ఏప్రిల్ నెల 2వ తారీఖు ఆ రోజు గురువారం. తెల్లవారే సమయంలో నాకు స్వప్నమనే అనుగ్రహం కలిగింది. సమర్థ సాయి స్వప్నంలో వచ్చి మేడ మీద నా దగ్గర కూర్చుని నన్నిలా అడిగారు, పారాయణ బాగా అర్థమవుతోందా? నేను లేదని చెప్పాను. తరువాత మళ్ళీ అలాగే ప్రశ్నించారు, మరి అదెప్పుడు అర్థమవుతుంది? నా కనుల కొలనుల్లో నీళ్లొచ్చాయి. నేనేమని సమాధానమిచ్చానో వినండి. మీ కృప కలగకపోతే పారాయణ చదవటమనేది అనవసర శ్రమ, అర్థం చేసుకోవటం అంతకన్నా కష్టం. బాబా, నేను నిజం చెప్తున్నాను. దానికి బాబా, గ్రంథం చదివేటప్పుడు నువ్వు చాలా తొందరపడుతున్నావు, నేను చూస్తుండగా నా దగ్గర కూర్చుని చదువు అన్నారు. నేను ఏం చదవమంటారు అన్నాను. అప్పుడు బాబా 9వ అధ్యాయం చదవమని ఆజ్ఞాపించారు. దేవ్ పారాయణ గ్రంథం తేవటానికి వెళ్ళాడు. అంతలోనే అతనికి మెళకు వచ్చింది. మేల్కొన్న తర్వాత తన స్వప్నంలోని అవస్థ గుర్తొచ్చి దేవ్ మనసుకి ఏమనిపించిందో శ్రోతలే ఊహించుకోవాలి. సంవత్సరమంతా ఎదురుచూసి బాళ అంటే బాబా బిడ్డ, శ్రీదేవ్ స్వయంగా బాబా బిడ్డ అని అనుకునేవాడు. అదీగాక లోకంలో అతను బాళాసాహెబ్ అన్న ముద్దు పేరుతో ప్రసిద్ధి చెందాడు. తాము ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తున్నాడా, ఇచ్చిన బోధను నిత్యము అనుసరిస్తున్నాడా, ఏదో ఒక వంకతో దాన్నించి తప్పిపోవటం లేదు కదా అన్న విషయం నిరంతరం ఎవరు కనిపెట్టి చూస్తారు? పారాయణ చదివేవారికి ఎక్కడ సామర్థ్యం ఉండాలి, ఎక్కడ విశేషంగా శ్రద్ధ పెట్టాలి అనేవి ప్రత్యక్షంగా సాయి జనని తప్ప నిశ్చయంగా ఎవరు చెప్తారు? ఇలాంటి సాయి సమర్థుల లీల, ఇలాంటి స్వానంద సంబరం భక్తులు అనేకసార్లు అనుభవించటాన్ని నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను. శ్రోతలారా, ఇప్పుడు మనం మన గురుచరణ కమలాల్లో లీనమవుదాం. తరువాత సమయానుసారం రాబోయే అధ్యాయం యొక్క విశేషాన్ని విందాం. శ్రీ సమర్థుల చరణాలు గుర్తుపెట్టుకుని నేను హేమాడు పంతిని సద్భావంతో అక్కడ సాష్టాంగపడతాను. ఆయనకి భావపూర్వకంగా శరణు వెళ్తాను. ఎందుకంటే దానివల్లే సంసారంలోని సమస్త దుఃఖాల నుంచి ముక్తి లభిస్తుంది. హేమాడు పంతికి సాయే ప్రాపంచిక స్వార్థం, సాయే అత్యంత శ్రేష్టమైన సుఖాన్నిచ్చే పరమార్థం. సాయే తమని కృతార్థులను చేస్తారు, అతని నిశ్చిత భావన అదే. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడు పంతి రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని సాయి కృపానుగ్రహదానమనే పేరుగల 41వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాధార్పణమస్తు. శుభం భవతు. 41వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. గడచిన అధ్యాయంలోని హేమాడ్ పంత్ ఇంట్లో హోలీ రోజున బాబా మట్టి విగ్రహం రూపంలో రావటం గురించిన కథ ద్వారా ఈ అధ్యాయంలోని అదే విగ్రహం అలీ అహమ్మద్ ఇంట్లో గోడకు తగిలించిన ఇతర పటాలతో పాటు సముద్రంలో మునగకుండా ఉన్న కథ ద్వారా సాయిబాబా సగుణ భక్తి పట్ల తమకున్న గౌరవాన్ని ప్రకటించారు. హేమాడ్ పంత్కొచ్చిన ఆ మట్టి విగ్రహం అంటే స్వయంగా తెల్లవారుజామున స్వప్నంలో దర్శనమిచ్చిన తామే అయి ఉన్నాను అని సాయిబాబా తెలియజేశారు. అలీ అహమ్మదుకి భావమరిది చెప్పటం వల్ల విగ్రహారాధన మీద పూజ మీద శ్రద్ధ సడలినప్పటికీ తమ విగ్రహం నీటిలో మునగకుండా ఉన్న చమత్కారాన్ని చూపి ఆ శ్రద్ధను మళ్లీ శాశ్వతం చేశారు. సగుణ భక్తి మహిమను హేమాడ్ పంత్ 11వ అధ్యాయంలో 11, 12, 15 నుంచి 17 వరకు ఉన్న ఓవీల్లో చెప్పారు. సాయిబాబా సగుణ భక్తికి అంటే విగ్రహారాధనకి నిరంతరం ఉత్తేజాన్నిచ్చేవారు. దేవీదేవతల మహాత్ముల పటాలకు పూలమాల వేసి వారి పూజార్చనలు చేయటం, దేవాలయంలోని విగ్రహాలను పూజించటం, వాటికి రామనవమి లాంటి ఉత్సవాలు చేయటం, ఇంతే ఏమిటి? పాదుకలు, రూపాయి నాణాలు మొదలైనవి దేవాలయంలో పెట్టి వాటికి పూజ చేయటం కూడా బాబాకిష్టమే. 26వ అధ్యాయంలో ముంబైకి చెందిన హరిశ్చంద్ర పితళేకి బాబాయి 3 రూపాయలిచ్చి వాటిని పూజించమని చెప్పారు. అలాగే సొలిసిటర్ ప్రధాన్కి కొందరు ఇతర భక్తులకి వారి కోరికపై తమ వెండి పాదుకలను పూజించటానికి అంగీకరించారు. చార్టర్స్ సేయింగ్స్ 150. 28వ అధ్యాయంలో మేఘుడికి శివలింగం ఇవ్వటంతో షిరిడీలోని ఇతర గ్రామదేవతలను పూజించకుండా బాబా తమ పూజను చేయనిచ్చేవారు కారని తెలుస్తోంది. అది మనం చదివే ఉన్నాం. కాకా మహాజనితో పాటు వెళ్లిన ఒక నిర్గుణోపాసకుడికి తన తండ్రి పిలుపు చమత్కారాన్ని చూపి సగుణోపాసకుడిగా చేశారు. ఇంతేకాదు, బాబా యొక్క విగ్రహారాధన వ్యర్థం కాకుండా ఎలా సార్థకమైందో ఎన్నోసార్లు ఉదాహరణలతో చెప్పబడింది. ఉదాహరణకు 9వ అధ్యాయంలో వాంద్రాలో బాబాసాహెబ్ తర్ఖడ్ తన ఫోటోకి చూపించే పటిక బెల్లం నైవేద్యం తినటానికి ఆయన ప్రతిరోజు అక్కడికి ఎలా వెళ్ళేవారు, అది అతని భార్యకి పిల్లవాడికి చెప్పారు. అలాగే 33వ అధ్యాయంలో బాళాబువా సుతార్ ఉర్ఫ్ అర్వాచీన తుకారాం క్రీస్తు శకము 1917వ సంవత్సరంలో షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా బాళాబువ 4 సంవత్సరాలకు ముందే తన ఫోటోకి నమస్కరించాడని, తనకి అతనికి పూర్వ పరిచయముందని చెప్పారు. తరువాత బాళాసాహెబ్ దేవ్ జ్ఞానేశ్వరిని చదివిన కథలోంచి మనకి 2 విషయాలు తెలుస్తాయి. మొదటిది బాబా క్రోధానికి కారణము మర్మము, రెండవది బాబాకి పరమార్థం అంటే ఇష్టపడే భక్తుల పట్ల ఉన్న విశేషమైన కారుణ్యం, గ్రంథాన్ని భక్తులు ఎలా పారాయణ చేయాలన్న దానికి శిక్షణ. బాబా ఒక్కసారిగా కోపించేవారు. ఆయన కోపిస్తే ఆయన దగ్గరకు వెళ్ళటానికి ఎవ్వరికీ ధైర్యం ఉండేది కాదు. కానీ ఆయన ఆ కోపం పైకి మాత్రమే ఉండేది, లోపలంతా దయామృత రసఝెరియే. 14వ అధ్యాయంలో వరుసగా 73 నుంచి 76 ఓవీల్లో దీని గురించి హేమాడ్ పంత్ చక్కని వర్ణన చేశాడు. ఆయన కోపంలో ఏదో కారణం ఉండేది. 11వ అధ్యాయంలో కళ్యాణ్కి చెందిన హాజీ మీద బాబా కోపించారు. అది అతనికున్న మక్కా మదీనాకెళ్లిన అహంకారాన్ని పోగొట్టడం కోసం, అతని నిష్టను పరీక్షించటానికే. అప్పుడు అతన్ని ఆదర సత్కారపూర్వకంగా తమ దగ్గర ఉంచుకున్నారు. 23వ అధ్యాయంలో మాధవరావు దేశ్పాండే చిటికెన వేలిని పాము కాటేసినప్పుడు అతను మసీదుకి పరిగెత్తి వచ్చాడు. అప్పుడు బాబా, ఒరేయ్ బ్రాహ్మడా, పైకి ఎక్కొద్దు, వెళ్ళిపో, కిందకి దిగు అని అరిచారు. కానీ ఆ అరుపులో పాము విషాన్ని దింపివేయగల మంత్ర సామర్థ్యం ఉంది. తరువాత అతన్ని నిద్రపోనీయవద్దని పదే పదే చెప్పి పంపటంలో అతని జీవితం గురించిన చింత ఉంది. బాబాకున్న అలాంటి క్రోధం గురించి ఎన్నైనా ఉదాహరణలు ఇవ్వవచ్చు. బాబా దేవుమీద చింకిపీలికలు దొంగిలించాడని ఆరోపణ చేసి భృకుటిని ముడిచి ప్రదర్శించిన కోపం అతని శ్రేయస్సు కోసమే. దాని ద్వారా అతనికి సాధనకు, బ్రహ్మచింతనకు సంబంధించిన బోధను స్వయంగా ఇవ్వాలనుకున్నారు. జ్ఞానేశ్వరి గురించిన ప్రతిజ్ఞను నెరవేర్చి దాన్నెలా చదవాలో అతనికి నేర్పారు. బాబా దేవుకి పారాయణ చేసేటప్పుడు హడావుడి పడకు, మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ చదవాలి. చదివేటప్పుడు ఇతరులకు అర్థ నిరూపణను చేయాలి అని కారుణ్యంతో చెప్పారు. దానికి శ్రీ సాయి సచ్చరిత్ర ఎలా చదవాలన్న దాన్ని గురించిన బాబా ఆలోచన మనకు తెలుస్తుంది. దీనికన్నా ముందు 18వ అధ్యాయంలో గురుచరిత్ర పారాయణ చదివే సాఠేకి, కీర్తిశేషులు రావు బహద్దూర్ హరివినాయక సాఠే కాదు, పారాయణను పురాణంలాగా నిరూపణ చేస్తూ చదవటాన్నే స్వప్నంలో దర్శనమిచ్చి బాబా చెప్పారు. దీనిపై శ్రీ సాయి సచ్చరిత లేదా ఏ గ్రంథపారాయణ అయినా చేసేటప్పుడు దాన్ని మెల్లమెల్లగా అర్థాన్ని తెలుసుకుని చదవాలి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవలసి ఉంది.